சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
42வ பேசி 31வ ஸ்லோகம்.
கோஷேஷ்வயம் தேஷு து தத்வதாக்ருதிஹ தேஷு து தத்தராக்ருதிஹ விபாதி சங்காத் ஃபடகோபலோ யதாம் சிசங்காத் ஃபடிகோபலோ யதா
ஸ்ரீராமுலவாடு லக்ஷ்மணுடிக்கு ఆత్మబోధ చేసేటప్పుడు భాగత్యాగ లక్షణ అంటే ఏమిటి చెప్పారు. భాగత్యాగ లక్షణ ద్వారా నేను జీవాత్మని పరమాత్మని అని గ్రహించగలుగుతాం. ఏమిటి ఆ భాగత్యాగ లక్షణ అనేటువంటిది మనం చూసాం. ఒక పదానికి ముఖ్యార్థమని లక్ష్యార్థమని ఉంటాయి. ముఖ్యార్థం సరిపోనప్పుడు లక్ష్యార్థాన్ని తెలుసుకోవాలి అని తెలుసుకున్నాం. ఇక్కడ మహావాక్యం వినేటప్పుడు మనం త్వం పద తత్పద అని రెండు పదాలు విచారణ చేస్తాం. త్వం పద అంటే నీవు ఎవరు, నీవు అని నువ్వు అంటున్నప్పుడు, లేక నేను, నేను అంటే ఎవరు. ఈ నేను అనే పదానికి వాచ్యార్థము ఉంది, లక్ష్యార్థము ఉంది. ముఖ్యార్థము ఉన్నది, లక్ష్యార్థం ఉంది, రెండు అర్థాలున్నాయి ఈ నేను అనే పదానికి. అదేవిధంగా దాన్ని త్వం అంటారు. త్వం అంటే నీవు. మహావాక్యంలో తత్ త్వం అసి ఉంది కదా. త్వం అని గురువు గారు నీవు బ్రహ్మానివి అని చెప్పినప్పుడు శిష్యుడు ఏం చెప్తాడు, నేను బ్రహ్మాన్ని అని గ్రహిస్తాడు. నేను అనేటువంటిదేమో ఉత్తమ పురుషం, నీవు అని నేను చెప్పినప్పుడు మధ్యమ పురుష కదా. కనుక నీవు అన్నప్పుడు ఈ నీవు అనేది ఏమిటి, త్వం పద విచారం. త్వం అంటే నీవు. ఈ నీవు సత్ ఆ బ్రహ్మము అన్నారు. త్వం సత్ అది తత్పద విచారం. సత్ అంటే ఆ పరమాత్మ అన్నారు. త్వం సత్ అసి అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్నావు. నీవు ఆ పరమాత్ముడివే అయి ఉన్నావు. నీవు జీవాత్మవైన నీవు ఆ పరమాత్ముడైవే అయి ఉన్నావు. తత్ త్వం అసి. ఇది మనకు బాగా అర్థం కావాలంటే భాగత్యాగ లక్షణ. మనకు రెండు అరచేతులు ఉన్నాయి కదా, రెండు చేతులకి అరచేతులు ఉన్నాయి. ఒక అరచేతినేమో త్వం పదంగా తీసుకోండి, మరొక అరచేతినేమో తత్పదంగా తీసుకోండి. ఈ త్వం పదంలో తత్పదంలో ఐదు ఉన్నాయి, ఐదు భాగాలున్నాయి. అదేమిటో చెప్పాను, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, అహంకారం, తర్వాత చైతన్య ఆత్మ. ఐదున్నాయి కదా, ఈ ఐదు కలిపితే కదా నేను. మూడు శరీరాలు, అహంకారం, ప్రతిబింబ చైతన్యం, పరమాత్మ చైతన్యం, బింబ చైతన్యం. ఇది త్వం పదం, ఒక అరచెయ్యి. ఎందుకంటే వేదాంతం అంతా మన అరచేతిలోనే ఉంటుంది ఇట్లా కనుక నేర్చుకుంటే. తర్వాత మరొక అరచెయ్యిని తీసుకుంటే, అరచెయ్యి అంటే సగం చెయ్యని కాదు అర్థం, అరచెయ్యి. సత్పదం తీసుకుంటే పరమాత్ముడికి కూడా ఐదు ఉన్నాయి, కారణ ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, స్థూల ప్రపంచ, మాయ. ఆయన కూడా ఆత్మ చైతన్యం. ఇప్పుడు ఈ జీవాత్ముడు పరమాత్ముడు ఒకటే అని అంటే శరీర దృష్ట్యా కారణ శరీర దృష్ట్యా కాలేరు, ఒకటే కాలేరు. ఆయనేమో సర్వవ్యాపి, వీడేమో అల్పవ్యాపి. సూక్ష్మ శరీరం కూడా చూస్తే ఆయన సర్వజ్ఞుడు, వీడు అల్పజ్ఞుడు, ఏమీ తెలియదు కనుక ఒకటి కాలేరు. స్థూలంగా చూస్తే కూడా ఆయన విరాట్ పురుషుడు, వీడేమో ఒక పక్కన కూర్చొని ఉంటాడు కాస్త చోట్లో, కనుక ఇద్దరు ఒకటి కాలేరు. శరీర దృష్ట్యా చూస్తే జీవాత్ముడు పరమాత్ముడు ఒకటి కాలేరు. అహంకారం దృష్ట్యా చూసినా కూడా ఆయన సమష్టి ప్రతిబింబం, ఈయనేమో జ్యష్టి ప్రతిబింబం ఈ శరీరానికి మాత్రమే, కనుక ఒకటి కాలేరు. మరి వీరిద్దరు ఒకటి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడంటే ఒక్కటే మార్గం, ఆ ఆత్మస్వరూపం ఒక్కటే. ఇవి తీసేయాలి, ఇటువైపు జ్యష్టిలో ఐ నాలుగు తీసేయాలి. 5 - 4, 5 - 4, 5 ఉన్నాయి కదా మైనస్. ఇటు సమష్టిలో కూడా ప్రపంచంలో కూడా 5 ఉన్నాయి కాబట్టి అందులో కూడా 5 - 4. ఆ 4 మైనస్ చేస్తే ఒకటి ఒకటి. ఏమిటి ఒకటి ఒకటి? ఆత్మ బింబ చైతన్యం, బింబ చైతన్యంలో మార్పు లేదు, ఒకటి అన్నారు కదా. ఇది చెప్తే ఒక రకంగా అర్థమైనట్లుగా ఉంది. ఇంకా అర్థం కావాలంటే సూర్యుడు, ఒకే సూర్యుడు సముద్రంలోనూ ప్రతిబింబిస్తున్నాడు, మన ఇంట్లో బకెట్లో కూడా ప్రతిబింబిస్తున్నాడు. సముద్రంలో ప్రతిబింబించే సూర్యుడు, ఆ సముద్రం జలం మన ఇంట్లో జలం ఒకటవుతుందా? అదేమో విశాలంగా పెద్దగా ఉంది, మన ఇంట్లో బకెట్ 4 మగ్గులు లేదు, ఇక్కడ ఒకటి కాలేవు. అందులో ఉన్న ప్రతిబింబం పెద్ద ప్రతిబింబం, మన బకెట్ నీళ్ళల్లో ఉన్న ప్రతిబింబం చిన్న ప్రతిబింబం, కనుక సూర్యుడు ఒక్కడే. అదే విధంగా ఆత్మ అనేటువంటిది ఒక్కటే అని తెలుసుకోవాలి. ఆత్మ ఒక్కటే, సమష్టిలో ప్రతిబింబించే ఆత్మ, ఈ శరీరంలో ప్రతిబింబించే ఆత్మ ఒక్కటే. ప్రతిబింబాలు వేరు, ప్రతిబింబాలు వేరు, పెద్ద ప్రతిబింబం చిన్న ప్రతిబింబం, కానీ అసలైన సూర్యుడు ఒక్కడే, ఆత్మ కూడా అంతే. మన శరీరం బకెట్ లాంటిది, మాయ అనేటువంటిది సముద్రం లాంటిది, ఆత్మ చైతన్యం సూర్యుడు లాంటి వాడు. ఇదేనా అర్థమైందా? 2 అరచేతుల్లోనే ఉంది మనకు వేదాంతం, మన ఇంట్లో బకెట్ నీళ్ళల్లోనే ఉంది వేదాంతం. అర్థం చేసుకుంటే దీన్నే త్వంపద శోధనం, తత్పద శోధనం అంటారు. నన్ను శోధించవాకురా అంటుంటారు, ఆ శోధనం కాదు. శోధనం అంటే ఏమిటి? మనకు అవసరం లేనివి తీసేయడమే శోధనం అన్నారు, శుద్ధి చేయడం. శుద్ధి చేసేటప్పుడు ఏం చేస్తారు? మనకు అవసరం లేనివన్నీ తీసేస్తాం, అది శోధనం. అంటే ఇక్కడ కూడా తత్పద శోధనం, త్వంపద శోధనం అంటే ఏమిటి? మనం అందులో ఈ 4 ఇంటిని తీసేస్తాం. ఏవి ఉంటే ఈ జీవుడు పరమాత్మ ఒకటి కాలేరో, ఏవి నిజంగా అనుకుంటూ ఉంటే కాలేరో, అవి నిజం కాదు అని తెలుసుకోవాలి. దీన్ని భాగ త్యాగ, 4 భాగాలను ఇక్కడ త్యాగం చేయాలి, 4 భాగాలను అక్కడ త్యాగం చేయాలి. త్యాగం చేయడం అంటే ఏమిటండి అన్నారు? ఏమి లేదు, ఈ స్థూల శరీరం 60-70 కేజీల స్థూల శరీరం, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నీ కూడా సత్యం కాదని తెలుసుకోవడమే శోధన. అవి నిజం కాదు, నిజమని అనుకుంటూ జీవితాంతం జన్మజన్మలు దిగులు పడుతూ ఉంటాం ఎందుకు అంటుంది శాస్త్రం. లేదు నేను పడుతూనే ఉంటానంటాం మనం, సరే పడు మనమే పడు అంటారు. కనుక దీన్నే భాగత్యాగ లక్షణం అన్నారు. ఒక భాగాన్ని, ఈ 4 భాగాలను త్యాగం చేస్తే, ఈ 4 భాగాలను త్యాగం చేస్తే నేనెవరిని ఇప్పుడు? నేను ఆత్మనే, అది నా నిజమైన రూపం. నిజంగా అది నా నిజమైన రూపం. ఈ 4 పట్టుకొని, ఈ తోకలను పట్టుకొని మనం నిజం అనుకుంటూ ఉన్నాం. ఏవైతే నిజం కాదో అది ఎలా కాకుండా పోతుందండి? నిజం నిజంగా తెలుస్తోంది కదా అన్నాడు. ఇది నిజంగా తెలుస్తున్నది కదా, కంటికి కనపడుతోంది కదా, పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఎన్ని శ్రమ, దీనికి ఎన్నిసార్లు పోషణ చేస్తున్నావు, ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నావు, ఎన్నిసార్లు స్నానం చేయిస్తున్నావు, ఎన్నిసార్లు అన్నం పెడుతున్నావు, ఒకటే రెండా వస్త్రం కట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా సోపు చేసి దీనికి ఎన్ని చేస్తే అవుతుంది, ఇది ఎట్లా కాదంటారు అని అంటారు. నీది అది సత్యంగా నీకు అనిపిస్తున్నది అదే భ్రాంతి అన్నాడు. ఇప్పుడు ఈ కుండ కనపడుతోంది కదా, కుండ ఉన్నది అండి అంటారా, కుండ ఉన్నదా, కనపడుతోంది కదండి కుండ, పాలు కూడా పోసుకోవచ్చు, నీళ్లు పోసుకోవచ్చు, ఇందులో ఇది ఉన్నది కదా అంటే కుండ లేదురా నాయన, కుండ ఉన్నదండి, కుండ అనే పదార్థం ఉన్నదా, లేదు, మట్టి ఉన్నది, కుండ అనే వస్తువు ఉందా, బాగా ఆలోచించండి, కుండ అనే వస్తువు ఉందా, మరి కుండ అనేది ఎక్కడ ఉన్నది, మనం నాలిక మీద ఉన్నది, ఊరికి అంటాం అది అంతే కుండ అంటాం. నువ్వు కుండ అని ఏదైతే అంటున్నావో అదేమిటి, మట్టి, లేదండి మట్టి ఉంది కుండ ఉంది, మట్టి ఉన్నది కుండ ఉన్నది అన్నారనుకోండి, అప్పుడు నేనేమంటాను, నేను మట్టిని తీసుకుంటాను నువ్వు కుండ తీసుకో అన్నా, నేను మట్టి తీసుకుంటా నువ్వు కుండ తీసుకో, సరిపోతుంది కదా, తీసుకోగలరా, తీసుకోలేరు. కాబట్టి ఉన్నది ఒక్కటే, ఇక్కడ రెండు లేవు, ఉన్నది ఒక్కటే, కానీ ఉన్నట్టుగా కనపడుతోంది, బాగా తెలుస్తున్నది, దేన్ని లేదు అని అనడానికి వీల్లేదు మనకు, కానీ బుద్ధితో గ్రహించాం ఏమని, అది మట్టి తప్ప కుండ అనేది లేదు అని చెప్పి తెలుసుకున్నాం. తెలుసుకున్నారా లేదా, ఇప్పుడు చూస్తున్నప్పటికీ కూడా ఆ కుండ చేతిలో పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని మీ కళ్ళారా చూస్తూ కూడా ఏమంటున్నావు, లేదు అంటున్నాం, చూసారా. ఇప్పుడు బయట వాళ్ళని ఎవరన్నా పిలిచి అడిగితే మనం కుండ లేదంటే మనందరికి పిచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పిచ్చివాళ్ళ మనం పిచ్చివాళ్ళ మీరు చెప్పండి, వాళ్ళు పిచ్చివాళ్ళు, ఎందుకంటే వాడు ఇంత వివరంగా వెళ్ళలేదు కనుక, ఇది బయట వాళ్ళకి అర్థం కాదు మీకే అర్థం అవుతుంది. అదే విధంగా ఈ కుండ ఉంది చూసారా, ఈ శరీర కుండ, తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం, ఇది నిజం అనుకుంటున్నావు నువ్వు. ఎన్ని కోశాలలో ఉంది ఇప్పుడు చెప్తున్నారు ఇందులో 31వ శ్లోకంలో. ఇలా సంపద తత్పద శోధనం చేసిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా, ఈ ఒక్కొక్క అనాత్మని, కారణ శరీర అనాత్మ, స్థూల శరీర అనాత్మ, సూక్ష్మ శరీర అనాత్మ, ఇవన్నీ అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, ఐదు కోశాలని ఇందులో తీసేయాలి. ఈ నాలుగు కలిపి మూడు కలిపి ఐదు కోశాలండి. ఏమిటి మూడు, అన్నమయ కోశం, స్థూల శరీరం, ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆనందమయ కోశ, మూడు శరీరాల నా ఐదు కోశాలైంది. కోశేషు అయం తేషు తు తత్తదాకృతి, ఆ ఆత్మ చైతన్యం ఆ ఆకారాన్ని పొందినట్లుగా కనపడుతుంది. జనం ఏమనుకుంటారు, దేహమే ఆత్మ అంటాడు చార్వాకుడు దేహాత్మవాది, లేదయ్యా ప్రాణమే ఆత్మ అంటాడు ప్రాణాత్మవాది. ప్రాణ ఉపాసన చేసే వాళ్ళందరూ ప్రాణం లేకపోతే ఏముందండి శరీరం, కనుక ప్రాణమే ఆత్మ అని అంటారు ప్రాణాత్మవాదు. కోశేష్ అంటే ఐదు కోశాలు. అదే విధంగా మనస్సే ఆత్మ అంటారు మీమాంసకులు. విజ్ఞానమే ఆత్మ అంటాడు విజ్ఞానవాది, క్షణిక విజ్ఞానవాది బౌద్ధులు. వీళ్ళెవ్వరూ కరెక్ట్ కాదు, ఎందుకంటే శరీరం ఆత్మ ఎట్లా అవుతుంది, అది జడం, శరీరం ఆత్మ కాదు, ప్రాణం కూడా జడం, అది ఆత్మ కాలేదు. మనస్సు మారుతూ ఉంటుంది ఎప్పుడు, వికారం చెందేటటువంటి మనస్సు ఆత్మ కావడానికి వీల్లేదు, ఆత్మ వికారం లేనటువంటిది. విజ్ఞానం కూడా మారుతూ ఉంటుంది, అది కూడా ఆత్మ కాదు. ఆత్మ అంటే ఏమిటి అన్నారు, చెప్తారు ఇందాక, విభాతి సంఘాత్ పటికోపలోయథ, ఎట్లాగైతే ఉపలం అంటే మందార పువ్వు గనక స్ఫటికం పక్కన పెడితే స్ఫటికం ఎలా కనపడుతుంది, ఎర్రగా కనపడుతుంది. ఆ ఎరుపు దళం స్ఫటికానిదా, కాదు. కానీ ఆ తాత్కాలికంగా ఆ పుష్పం పక్కన ఉండడం వల్ల ఆ ఎర్రదనం ఆ స్ఫటికనిది అని అనుకుంటాం మనం. కానీ అది స్ఫటికానికి సంబంధించింది కాదు, అది పుష్పానికి సంబంధించింది. ఆ ఎరుపుదనం స్ఫటికానికి ఏం రంగు ఉందండి? ఏమి రంగు లేదు. అది ఈ పుష్పం రంగు అది సత్యమా అసత్యమా? అసత్యం. అదే విధంగా ఈ నేను లావుగా ఉన్నాను అంటే ఎవరు లావుగా ఉంది? శరీరం, స్థూల శరీరం. పొట్టిగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, ఏం చెప్పాలి నిజంగా? ఈ శరీరం లావుగా ఉంది అని చెప్పాలి, ఈ శరీరం పొట్టిగా ఉందని కదా చెప్పాలి. అని మనం ఏం చెప్తున్నాం? నేను లావుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నానంటావేంటి? అదే విధంగా మనస్సు, మనస్సు కాస్త డిప్రెషన్ గా వచ్చిందండి, మనస్సు డిప్రెషన్ వచ్చింది మనిషికి అంటాడు. నాకు డిప్రెషన్ గా ఉందంటాడు, ఐఎమ్ డిప్రెస్డ్. మనస్సుకు వచ్చిన డిప్రెషన్ నీకెట్లా వస్తుంది? మనస్సు డిప్రెషన్, డిప్రెషన్ వచ్చిన మనస్సును తెలుసుకునేవాడి నువ్వు, కానీ నీకు డిప్రెషన్ రాలేదు. ఆనందం గాని దుఃఖం గాని ఇవన్నీ మనస్సుకు వస్తున్నాయి, అవి నీకు కాదు. కానీ మనం ఏం చెప్తాం? నాకు డిప్రెషన్ గా ఉందండి, ఎంత పొరపాటు చేస్తున్నామో చూసారా మనం? నాకు బాగా తెలుసు, నాకు తెలియదు, ఇవన్నీ విజ్ఞానం. ఇవన్నీ ఎవరికి? బుద్ధికి, విజ్ఞానమయ కోశానికి, మనకు కాదు. కాని మనం చెప్పేవన్నీ మనకు ఆపాదించుకొని నిజం అనుకోని దిగులు పడుతున్నాం. అదే చెప్పారు, విభాతి సంగాత్. ఎట్లాగైతే ఆ స్ఫటికం పక్కన పుష్పం ఉన్న కలర్ దానికి వచ్చినట్టుగా అనిపిస్తుందో, ఈ ఆత్మ చైతన్యానికి కూడా ఈ యొక్క శరీర ధర్మాలన్నీ, కోశ ధర్మాలన్నీ దాని మీదకి ఆపాదించుకొని అవి నావి అని అనుకుంటున్నాను నేను. ఎంత చెప్పినా కూడా వినరు కదా మనస్సు. రామకథ, రామగీత చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం కదండి. చెప్పులు వేసుకోకముందే మర్చిపోతాం, పూర్ణ మనహ అనేటప్పుడే మర్చిపోతాం. అసంగ రూపాహ అయం. నిజంగా ఈ కృష్ణుడు చూసారా స్ఫటికం, అది కొంచెం రంగుని ఏమైనా పూసుకుంటుందా? నిజంగా అసంగహ కదా అది. అదే విధంగా ఈ ఆత్మ చైతన్యం అసంగహ. ఈ యొక్క శరీర ధర్మాలు, మనోధర్మాలు, బుద్ధి ధర్మాలు దీన్ని అంటుకోవు. శరీరానికి ముసలితనం ఉంది, నేను ముసలివాడిని అయిపోతున్నానండి అంటాడు. శరీరం ముసలి అవుతున్నదిరా, నువ్వు ముసలివాడి అవడం లేదని తెలుసుకోవద్దు. శరీరానికి వ్యాధి వస్తుంది కానీ నాకు కాదు వ్యాధి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఏం చెప్పారు ఇక్కడ మూడో లైన్ లో? అసంగ, అసంగ రూప. నేను వీటితో సంబంధం లేని వాణ్ణి, నన్ను అవి అంటుకోలేవు. ఎందుకంటే అజహ, నాకు పుట్టుక లేదు, నాకు పుట్టుక లేదు. ఈ శరీరానికి అన్నమయ కోశానికి పుట్టుక ఉంది, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఇవన్నీ కూడా పుట్టినాయి, కానీ నేను పుట్టలేదు. అజహ యత అద్వయ, ఈ కారణం చేత నేను అద్వయ అంటే ఒక్క ఆత్మస్వరూపాన్ని నేను అన్ని శరీరాల్లో ప్రతిబింబిస్తున్నాను. నేను ఒకే ఆత్మస్వరూపాన్ని, ఆమె వేరు, ఆయన వేరు, నేను వేరు, ఇవన్నీ శరీర రూపంగా వేరు వేరు, కానీ ఆత్మరూపంగా అందరం ఒక్కటే. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? మీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ. ఎన్ని ఆకాశాలు ఉన్నాయండి? మరి మీ ఇంట్లో చోటు ఉంది, మా ఇంట్లో చోటు ఉంది, ఈ హాల్లో చోటు ఉంది, కనుక రకరకాల చోట్ల ఇవన్నీ ఒకే ఆకాశం, ఒకే చోటు ఈ విధంగా కనపడుతోంది. అదే విధంగా ఒకే ఆత్మ అన్ని శరీరాలని జీవింపజేస్తున్నది. అద్వయ విజ్ఞాయతే అస్మిన్ పరితః విచారితే. దీన్ని బాగా విచారం గనక చేస్తే, విచారం అంటే ఏమిటి? క్లాస్ వచ్చి కూర్చుంటే విచారం అంటే, ఇంట్లో కూర్చొని నేను ఒకటే విచారం చేస్తున్నానండి అంటే, ఆ విచారం నువ్వు సపరేట్ గా చేయక్కర్లేదు, ఆల్రెడీ చేస్తూనే ఉన్నావు. ఇక్కడ విచారణ, నోట్స్ పుస్తకం పెట్టుకొని, రామగీత పెట్టుకొని చేతిలో చూసుకుంటూ అప్పుడప్పుడు ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ నిద్ర వస్తే మళ్ళీ నిద్ర పోకుండా, అది విచారితే అన్నారు. అది విచారితే అన్నాడు. అట్లా విచారిత అంటే పరితహ అంటే పరిపూర్ణంగా స్పష్టంగా శ్రద్ధతో భక్తితో తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృతతో పరితహ. అస్మిన్ విజ్ఞాయతే, అస్మిన్ అంటే ఈ ఆత్మను నేను తెలుసుకుంటాను, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని నేనే ఈ శరీరం అన్నింటిలో ఉన్నాను, ఈ 5 కోశాల్లోనూ ఉన్నాను. అందుకని రాముల వారు ఏం చెప్తున్నారు, సంపద శోధనం అంటే ఏమిటి నాయన, ఈ 4 తీసే తీసి అన్నాను, 3 వివేకాలు చేయాలి నువ్వు. విచారితే అంటే ఏమిటి, కోశ వివేక, ఇది కోశ వివేక. ఈ శ్లోకం 31వ శ్లోకంలో కోశ వివేక, అన్నమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, ఈ కోశాలన్నీ కూడా నేను కాదు అని చెప్పారు. ఇది భాగం త్యాగం చేయడం. ఈ కోశాలన్నీ నేను కాకుండా ఈ కోశాలన్నీ తెలుసుకునేవాణ్ణి నేను అని తెలుసుకున్నాం. అదే విధంగా మరొక విచారణ ఏమిటంటే, తర్వాత శ్లోకంలో 32వ శ్లోకంలో చెప్తున్నారు అవస్థాత్రయ వివేక అన్నారు. అవస్థలు 3 ఉన్నాయి కదా మనకు, మెలకువ ఉండటం, నిద్రపోవడం, కలగనడం, 3 అవస్థలు. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఎలాగైతే శరీరానికి ఒక ధర్మం అని నన్ను చూసారా, శరీరానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. శరీర ధర్మం ఏమిటి, లావు, పొట్టి, సన్నం, ఇవన్నీ కూడా శరీర ధర్మాలు. ఈ ఆ ధర్మం నాది అనుకుంటే అది అధ్యాసం, అది అజ్ఞానం. అదే విధంగా మరొక ధర్మం ఉంది శరీరానికి, మెలకుగా ఉండడం ఒక ధర్మం, కలగలడం ఒక ధర్మం, నిద్రపోవడం ఒక ధర్మం. ధర్మం అంటే ఏమిటి, గుణాలు, మెలకుతో ఉండే గుణం, తర్వాత నిద్రపోయేటప్పుడు కలుస్తుంది, కల వచ్చింది అంటారు చూసారా, వచ్చింది అంటే ఏమిటి అర్థం, అది నా స్వరూపం కాదనే కదా, కల వచ్చింది, కల చెదిరింది అన్నాం, వచ్చింది చెదిరింది, కల వచ్చింది కల చెదిరింది, కల చెదరంగానే నిద్ర చెదిరిపోగానే ఏమైంది, మెలకు వచ్చింది, మెలకు వచ్చింది, నిద్రపోగానే మెలకువ పోయింది, వచ్చింది పోయింది, వచ్చేది పోయేది సత్యమా అండి, వచ్చేది పోయేది సత్యం కాదు, వచ్చిపోయేదాన్ని తెలుసుకునేవాడు సత్యం. అదే చెప్తున్నారు ఇప్పుడు అవస్థాత్రయ వివేక. 32వ శ్లోకం చదువుతాం, 44వ పేజీ.
బుద్ధి త్రిధా వృత్తిరపీహ దృశ్యతే, స్వప్నాది భేదేన గుణత్రయాత్మనః, అన్యోన్యతోస్మిన్ వ్యభిచారతో మృషా, నిత్యే పరే బ్రహ్మణి కేవలో శివే,
కేవలో కేవలే శివే, కరెక్ట్ కేవలి. 3 వివేకాలు అంటే 3 విచారణలు చేయాలి. కోశ వివేకం అయిపోయింది ఇప్పుడు, పంచకోశ వివేకం. 5 కోశాలు ఉన్నాయి. ఎలాగైతే మనం డ్రెస్ చేసుకున్నప్పుడు పైన ఒక కోటు, తర్వాత చొక్కా, లోపల తర్వాత బనీన్, అట్లా వేసుకుంటారు కదా, ఆ డ్రెస్ చేసుకున్నట్టే. వరలు అంటారు చూసారా, ఉల్లిపాయ, ఉల్లిపాయకి పొరలు ఉంటాయి కదండి, పై పొర తీసేయండి, ఇంకొక పొర తీసేయండి, ఇంకొక పొర తీస్తే ఏం మిగులుంది లోపల, ఏమి ఉండదు. ఈ అరటి దుప్ప కూడా ఉంటుంది, అరటి దుప్ప, అరటి చెట్టు ఒక ఇది బోధ, అది తీసేస్తూ ఉండండి, ఏముంటుంది, ఏముంటుంది, అరటి ఊస ఉంటుంది అన్నాడు, అరటి ఊస కూడా దాని బోధలో భాగమే కదా. అదే విధంగా ఈ ఒక్కొక్కటి తీయాలి ఇప్పుడు మనందరం, ఏది పంచకోశాలు మేం కాదన్నాం. అట్లాగే అవస్థాత్రయ వివేకం ఇప్పుడు 32, 33లో శరీర త్రయ వివేకం, మూడు శరీరాలు. ముందు ఇప్పుడు అవస్థలు చూద్దాం, ఏమిటి అవస్థలని మా అవస్థ. 4వ లైన్ చూడండి, నిత్యే పరే బ్రహ్మణి కేవలే శివే. నిత్యే అంటే నిత్యమైనటువంటి, సర్వదా సర్వకాలములందు ఉన్నటువంటి బ్రహ్మయందు, బ్రహ్మణి అంటే బ్రహ్మయందు, పరే అంటే పరమైనటువంటి, దేశకాలములకు అతీతమైనటువంటి పరే, కేవలే కేవలమైన శుద్ధ చైతన్యం, శివే అంటే మంగళమైనటువంటి, మంగళకరుడైనటువంటి. శివే అనేది మాండుక్యోపనిషత్తులో నుంచి 7వ మంత్రం, శాంతం శివమద్వైతం అని మాండుక్యోపనిషత్తు శివే. కేవలే అనేటువంటిది కైవల్యోపనిషత్తు నుంచి, కేవలస్య బాహవః కైవల్యం. అదే విధంగా పరే బ్రహ్మణి తైత్రీయోపనిషత్తు, పరే బ్రహ్మణిని తైత్రీయోపనిషత్తు. ఈ యొక్క ఆత్మ నిత్యమైనటువంటి, పరమైనటువంటి, కేవలమైనటువంటి శివుడు, శివస్వరూపమైనటువంటి శివుడు అంటే ఇక్కడ మంగళ స్వరూపం. దృశ్యతే అన్ని కనపడుతున్నాయి ఈ ఆత్మ యందు, ఇటువంటి ఆత్మస్వరూపమునందు దృశ్యతే కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి అంటే అర్థమైంది అక్కడ, ఆ మాటలోనే తెలిసిపోతుంది. కనిపిస్తున్నాయి దృశ్యతే అంటే నిజం కాదు అని అర్థం. ఏం కనిపిస్తున్నాయట? బుద్ధి మూడు విధాలుగా, బుద్ధి త్రిధా దృశ్యతే, బుద్ధి వృత్తి త్రిధా ఇహ దృశ్యతే. ఇహ అంటే ఈ శరీరమునందు బుద్ధి ఉన్నది కదా, బుద్ధి వృత్తి, వృద్ధి వృత్తి ఉన్నది కదా, మనస్సు ఆలోచన. ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ మీరు వింటున్నారు కదా. సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు మెలకువ, ఇదే ఉద్ధవ గీతలో చెప్పబడింది. కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు, సత్వాత్ జాగరణం విద్యాత్. సత్వగుణం ప్రధానంగా ఉంది. ఇప్పుడు మీకు నేను చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటాను. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు జాగ్రత్త స్థితి అని తెలుసుకో, మెలకువ అంటారు దాన్ని, మెలకువతో ఉండడం. సత్వాత్ జాగరణం విద్యాత్, శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు. రజస స్వప్నం ఆవిషేత్, మనం నిద్రపోయేటప్పుడు త్రివిధ అంటే మూడు రకాలు, బుద్ధి మూడు రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు మీ బుద్ధి ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా ఉంది, మెలకువతో ఉన్నారు, ఉన్నారా? సత్వగుణ ప్రధానంగా ఉంది, పూర్ణ జాగ్రత్త ఇది, అంటే పూర్ణంగా పరిపూర్ణంగా జాగ్రత్త అవస్థలో ఉంది. కల వచ్చినప్పుడు స్వప్నాది భాగేదేన గుణత్రయాత్మన, గుణత్రయం అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం. ఈ రజోగుణం ఉన్నప్పుడు ప్రధానంగా రజో రజస స్వప్నమావిషేత్, ఆ రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మనకు కలొస్తుంది. అప్పుడు సత్వగుణం కొంచెం క్రిందికి దిగుతుంది అన్నమాట. సత్వగుణం తగ్గి రజోగుణం వచ్చినప్పుడు నిద్రపోతాం. నిద్ర రాగానే ఏం చేస్తాం, కలొస్తుంది. ఆ కలలో మన వాసనలన్నీ, మనసులో ఉన్న వాసనలన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ వాసనలన్నీ కూడా వచ్చి కలకంటూ ఉంటాం. ఆ కల జరుగుతూ ఉంటుంది స్వప్నం. అప్పుడు మనస్సు పూర్ణ వికాసం కాదు, అర్ధ వికాసం. మనస్సు రికార్డు చేస్తారు కదా, ఇప్పుడు మీరు రికార్డు చేస్తున్నది మీ మనస్సు, నేను చెప్పేవన్నీ రికార్డు చేస్తుంది. రాత్రి నిద్రపోగానే స్వామిని కలలో రామగీత చెప్తున్నారు వస్తుంది, పూర్తిగా వస్తున్నదే పోని రాదు. అసలు రాకుండా ఉన్నదంటే లేదు, అర్థ వికాస మనహ. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటుంది అనమాట, రికార్డింగ్. అక్కడేం చేస్తుంది కలలో రీప్లే. ఇంకా విసిఆర్ విసిపి ఉందా? విసిఆర్ అంటే వీడియో క్యాసెట్ రికార్డర్, విసిపి అంటే వీడియో క్యాసెట్ ప్లేయర్. ఇప్పుడు రికార్డర్, మీరు విసిఆర్ లో ఉన్నారు. ఇప్పుడు రాత్రికి కలొచ్చినప్పుడు విసిపి, ఇక్కడ వద్దు, ఇక్కడ విసిపి వద్దు, ఇక్కడ విసిఆర్ మాత్రమే. విసిఆర్ అంటే సత్వగుణ ప్రధానం, విసిపి అంటే రజోగుణ ప్రధానం. తర్వాత తమోగుణ, తమస్సు ప్రస్వాప తమస జంతోహో, ప్రస్వాపం తమసా జంతోహో. ఈ జంతువు ఉన్నాడు చూసారా, జంతువు అంటే జీవరాశి, ప్రతి జీవరాశి తమో గుణం జాస్తిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రస్వాపం నిద్రపోతాం క్లాసులోనే. అప్పుడు మనకు తెలియకుండానే స్వామిని ఎంతో ప్రయత్నం చేశాను స్వామి నిద్రపోకుండా ఉండాలని, నా వల్ల కాలేదు. అంటే సత్వగుణం రజోగుణం రెండు కూడా పాపం అణిగిపోయి ఉన్నాయి, తమో గుణం పైకి వచ్చేసింది, పైకి వచ్చేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది. అందుకని రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు తమో గుణం ప్రధానంగా ఉంటుంది. సస్వాపం తమసా, తమసా జంతోహో. తర్వాత తురీయం త్రిషు సంతతం. ఈ తురీయ ఆత్మ ఉన్నది చూసారా, మాండుక్యోపనిషత్తులో మనం విన్న తురీయ ఆత్మ త్రిషు సంతతం. జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నవస్థలో ఉన్నది, సుషుప్తి అవస్థలో కూడా ఉంది. ఈ మూడు గుణాలు ఒకటి మెలకువతో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఒకటి కలగనేటప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఒకటి నిద్రపోయేటప్పుడు అధికంగా ఉంటుంది. సత్వగుణం మెలకువతో ఉన్నప్పుడు అధికంగా ఉంటుంది, రజోగుణం కలగనేటప్పుడు అధికంగా ఉంటుంది, తమో గుణం బాగా నిద్రపోయేటప్పుడు అధికంగా ఉంటుంది. ఈ మూడు గుణాలు మారుతూ ఉన్నాయి. మీరు మెలకువతో ఉన్నప్పుడు నిద్ర ఉన్నదా, నిద్ర ఉన్నప్పుడు మెలకు ఉన్నదా, మెలకు ఉన్నప్పుడు కల ఉన్నదా, కల ఉన్నప్పుడు నిద్ర ఉన్నదా, కల ఉన్నప్పుడు మెలకు ఉన్నదా? అది వ్యభిచరతం అన్నారు. అంటే ఒకటుండి ఒకటి లేకపోవడం, దాన్ని వ్యభిచర స్వరూపం అంటారు. అన్యోన్యత అస్మిన్ వ్యభిచారత మృష. వ్యభిచరత అంటే మ్యూచువల్ నాన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉండదు, రెండు ఉన్నాయి అనుకోండి క్లాసు చెప్పేటప్పుడు. మెలకువ ఉంది స్వామిని, నిద్ర కూడా ఉన్నదండి అన్నాడు. ఉండలేవు, ఏదో ఒకటే ఉంటుంది. మెలకు ఉంటే నిద్ర ఉండదు, నిద్ర ఉంటే మెలకు ఉండదు. కల ఉంటే మెలకు ఉండదు, మెలకు ఉంటే నిద్ర ఉండదు, నిద్ర ఉంటే కల ఉండదు. అంతే కదా, ఏమిటి అనుమానమా? దాన్ని విభిచరత అన్నారు. అంటే ఏమిటి, ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండదు, విభిచరత. కనుక మృష, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు. ఏది సత్యం? పరబ్రహ్మణి నిత్యే పరబ్రహ్మణి కేవలే శివే దృశ్యతే. ఇవన్నీ నా యందు కనిపిస్తున్నాయి, బుద్ధి యొక్క పరిణామాలు ఇవన్నీ. బుద్ధిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క మార్పు, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి బ్రహ్మయందు అన్నారు. బ్రహ్మనైన నాయందు, ఆత్మ చైతన్యమైన నాయందు ఆ బుద్ధి యొక్క పరిణామాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికండి తెలుస్తున్నది, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వామిని ఇప్పుడు మెలుకుతో ఉన్నాను, రాత్రి నేను నిద్రపోతే కలొచ్చింది, నాకు కలలో ఇవన్నీ చూశాను, నిద్రపోయినాను తర్వాత చాలా బాగా గాఢ నిద్రపోయినాను, ఇవన్నీ ఎవరికండి తెలిసేది? అదే ఇక్కడ నిత్యే పరే బ్రహ్మణి శివే కేవలే దృశ్యతే. దృశ్యతేవా లేదా, ఇప్పుడు మనకన్నీ కనపడినయ్యా లేదా? అది ఇప్పుడు మీరు మెలకుతో ఉన్నట్లు మీకు తెలుసా లేదా? జాగ్రత్త దృశ్యతే. నిన్న రాత్రి కలొచ్చింది చూసారా లేదా, తెలిసిందా లేదా? ఎవరండి తెలుసుకున్నది? అంటే కలలో ఉన్నవాడు మెలకులో ఉన్నవాడు ఒకడా కాదా? మెలకుతో ఉన్నది నేనే, మీరు మెలకుతో ఉండకపోతే మీకు రామకథ ఎట్లా, గీత ఎట్లా వస్తుంది కలలో? మెలకుతో ఉన్న మీకే రామగీత విన్న మీకే రామగీత కలలో వచ్చింది అనుకోండి, అప్పుడు మెలకుతో ఉన్నవాడు రామగీత విన్నవాడు ఒక్కడే, నిద్ర నవ్వున్నప్పుడు కలలో రామగీత కల వచ్చింది, రామగీత కాకపోతే మరొకటి వచ్చింది, అది అనుభవించిన వాడు వేరు వేరా? ఒకటి నిద్రపోయేవాడు ఎవడు? నిద్రపోయినాను బాగా అని తెలుసుకున్నవాడు కూడా నేను. పోయిన వారం స్వామినికి ఒంట్లో బాగలేదు అని తెలుసుకున్నవాళ్ళు మీరే, ఈ వారం వచ్చిన వాళ్ళు మీరే, ఇప్పుడు ఆ తెలుసుకున్నవాడు ఎవరు? చూసారా, అదే ఆత్మ. దాంట్లో మార్పు ఉన్నదా? కానీ మెలకు ఉన్నప్పుడు కల లేదు, కల ఉన్నప్పుడు నిద్ర లేదు, నిద్ర ఉన్నప్పుడు మెలకు లేదు. కానీ మూడింటిని తెలుసుకున్నవాడు నిత్యంగా ఉన్నాడా లేదా? కనుక ఆ మూడు అవస్థలు మృషాన్. అవి సత్యం కాదు. శరీరం మెలకువతో జాగ్రత్తతో సత్వ కూడా ప్రధానంగా ఉన్నదని చెప్పడానికి బదులు మనం ఏం చేస్తాం, ఏమండి నేను మెలకువతో ఉన్నానండి అంటాడు. నువ్వు మెలకువతో లేవు, నువ్వు పరబ్రహ్మానివి, నిత్య స్వరూపానివి, శివుడి అయినటువంటి కేవల స్వరూపుడివి. ఈ శరీరంలో సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు జాగ్రత్త వస్తే తెలుసుకుంటున్నవాడివి నువ్వు. కానీ మనం ఏం చెప్తాం, ఇవన్నీ ఎవరు చెప్తారండి? ఎవరన్నా అడిగితే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నిత్య స్వరూపాన్ని, శివస్వరూపాన్ని, కేవల స్వరూపాన్ని, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాను, ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నానని చెప్తావు. కానీ నేను మెలకుతో ఉన్నాను అంటాడు. చక్కనేస్తాం, నేను కలగంటున్నాను అంటాడు. నువ్వు కలగనని అన్నా. రజోగుణంతో ఉన్న బుద్ధి అర్ధవికాసం మనస్సు, ఇది పూర్ణ వికాసం. ఇప్పుడు క్లాసులో పూర్ణ వికాసం అయితే పూర్తిగా అర్థమవుతుంది, అర్ధవికాసం అయితే అర్థం కాదు. పూర్ణ అవికాసం నిద్రలో నో వికాసం ఎటాల్. అందుకనే యాక్టివ్ మైండ్, నిద్రలో ప్యాసివ్ మైండ్, కలలో నాట్ యాక్టివ్ నాట్ ప్యాసివ్, సగం అర్ధ వికాసం మనః. ఇప్పుడు పూర్ణ వికాసం మనః. నిద్రలో మనో వికాసమే ఉండదు. ఏమీ తెలియదని చెప్తాం కదా, ఏమీ తెలియదని తెలుసుకునేవాడు తురీయాత్మ. తురీయం సంతతం, త్రిషు సంతతం. త్రిషు అంటే ఏమిటి, జాగ్రత్త అవస్థాయాం, స్వప్నావస్థాయాం, సుషుప్తి అవస్థాయాం సంతతం ఉంటుంది అన్నారు ఉద్ధవ గీతలో. అదే ఇక్కడ చెప్తున్నారు. అన్యోన్యత అస్మిన్ వ్యభిచరత అంటే అన్యోన్యత అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఒకదానికి ఒకదానికి విరుద్ధం. నువ్వుంటే నేను రాను, నేనుంటే నువ్వు రావాలి, అంతే. నువ్వుంటే నేను రాను, నిద్ర ఉన్నది అనుకోండి మెలకు ఉండదు, మెలకు ఉన్నప్పుడు నిద్ర రాదు, ఒకడున్నప్పుడు ఒకడు ఉండరు. అది అక్కడ విషయం. చూడండి శ్లోకం మొత్తం. బుద్ధిహి త్రిధా పృథ్వీహి అపి ఇహ దృశ్యతే, ఈ శరీరంలో దృశ్యతే అంటే కనపడుతోంది. ఒక రోజా రెండు రోజులా అండి, పుట్టినప్పటి నుంచి ఊంబు టు టూంబ్ మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలు తెలుసుకునేవాడిని తురీయ ఆత్మని నేను. ఈ మూడు అవస్థలు నావి కాదు. చూసారా బాగా త్యాగం చేశామా, ఇప్పుడు చేశామా లేదా? ఇలా చేస్తేనే నేను బ్రహ్మస్వరూపాన్ని చెప్పగలం. దీన్ని ఒంటి అంటికి పెట్టుకుని దీంతో మూడు అవస్థలతో మూడు అవస్థలు పడుతూ నేను బాగా నిద్రపోయినానండి రాత్రి. నేను నిద్రపోలే, తమోగుణం బాగా ప్రిడామినెంట్ అయిపోయి శరీరం నిద్రపోయింది. ఇప్పుడు నేనుంటున్నాను అంటున్నావు, నేను వినడంలా. బుద్ధి సత్వగుణ ప్రధానంగా ఉండి ఈ శరీరం ద్వారా ఈ రామగీతని గ్రహిస్తున్నది అని చెప్పి ఆత్మనైన స్వరూపమైన నేను ఈ మూడింటిని ప్రకాశింపజేస్తున్నాను, మూడు అవస్థలని ప్రకాశింపజేస్తున్నాను నేను అని తెలుసుకోకుండా కూర్చొని నేను క్లాసులో. చూడండి ఎంత పొరపాటు చేస్తున్నాము మనం, చేస్తూ బాగా తెలియగలవాడు అనుకుంటున్నాం మనం, అది వేరే. ఆత్మనైన నేను ఇప్పుడు రామగీత క్లాసులో ఈ శరీరాన్ని జాగ్రత్త అవస్థ సత్వగుణ ప్రధానంగా ఉన్న దాంట్లో నేనున్నాను. రాత్రికి ఈ శరీరమే నిద్రపోయినప్పుడు కలొచ్చినప్పుడు దీనికి నేను తురీ ఆత్మని, ఆ స్వప్నాన్ని తెలుసుకుంటూ ఉన్నాను, స్వప్నాన్ని ప్రకాశింపజేస్తున్నాను. స్వప్నాన్ని జడం కదండి మనస్సు, అది అది ఎలా పనిచేస్తుంది, స్వప్నాన్ని ఎలా కంటుంది? ఈ రామగీత వినాలన్నా నేను తురీ ఆత్మను ఉంటేనే ఉంటుంది ఈ బుద్ధి. అది కలగనాలన్నా నేను తురీ ఆత్మను ఉంటేనే అది కలగంటుంది. నేను తురీ ఆత్మను ఉంటేనే అది నిద్రపోతుంది. నేను లేకుండా జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుష్టి లేదు. నేను లేకుండా నేనంటే ఎవరు? తురీ ఆత్మ లేకుండా, నేను లేకుండా ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి లేవు. బుద్ధి అంతకంటే లేదు. ఈ బుద్ధి, ఈ గుణాలు, ఈ అవస్థలు ఇవన్నీ కూడా ఎవరి ఎందు జరుగుతున్నాయి, ఎవరి ఎందు కనపడుతున్నాయి? నా ఎందు, ఆత్మనైన నా ఎందు. ఒక శరీరమా, అన్ని శరీరాల్లో. ఇది సత్యం, పరమసత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే మహతి వినష్టి అన్నారు, మహానష్టం. ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే మహానష్టం. స్వామిని ఏమిటి ఆ మహానష్టం అన్నాడు. ఏమి లేదు, పోయినసారి కథ చెప్పాను కదా, ముందు నుంచి వెనక గొయ్యి, పైన పులి, కింద మొసలి, వ్యాధి, జ్వర, మరణం పట్టి మన వెంబడి పడతాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? వ్యాధి, జ్వర, ఇవన్నీ పులి, మొసళ్ళన్ని మనం చుట్టూ ఉంటే ఇవన్నీ శరీరానికి నాకు కాదు, నా యందు ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి. అందుకనే ఈ మూడింటి యందు విభిచరించకుండా మారకుండా ఉన్నది తురీ ఆత్మనైన నేను. మూడింటిని తెలుసుకుంటున్నాను, మారకుండా ఉన్నాను, అది సత్యం. మారేటువంటిది సత్యం కాదు, మారనటువంటిది సత్యం. ఇది ఇప్పుడు ఏమైంది, అవస్థాత్రయం వివేకం అయిందా? ఇప్పుడు శరీరత్రయం వివేకానికి రావాలి. ఇలా చదివి ఆ నాలుగు ఉన్నాయి చూసారా, వీటిని భాగాన్ని త్యాగం చేయాలి, అర్థం చేసుకొని త్యాగం చేయాలి. ఇలా అర్థం చేసుకొని వాటిని వదిలిపెట్టాలి. లేకపోతే ఏమండి నేను ఎట్లా ఆత్మనవుతాను అని అంటాం మనం. ఇంత విని, రామాయణం అంతా విని, ఎందుకనో తెలుసా, తాదాత్మ్యం, శరీరం మీద అభిమానం, నేను నాది అనే అభిమానం. ఆ అభిమానమే ఇంతవరకు మనల్ని తీసుకెళ్తుంది. అదే చెప్తున్నారు తర్వాత శ్లోకంలో చూడండి, 33. ఇప్పుడు శరీరత్రయ వివేకం. ఇప్పుడు రెండు వివేకాలు అయినాయి, పంచకోశ వివేకం అయిపోయింది 31వ శ్లోకంలో. 32లో అవస్థాత్రయ వివేకం. ఎన్ని అవస్థలు? మూడు. ఏమిటవి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అవస్థాత్రయ వివేక. ఇవన్నీ తత్వబోధలో చెప్పాము. తత్వబోధ ఉందా? ఒకటేదో పుస్తకం గుర్తుందా? దేహేంద్రియ ప్రాణ మనశ్చిదాత్మనాం, ప్రాణ మనశ్చిదాత్మ సంఘాదజస్రం పరివర్తతే ధియః. వృత్తిస్తమో మూలతయాజ్ఞలక్షణయాం, తమో మూలతయాజ్ఞలక్షణా యావద్ భవేత్ తావదసౌ భవోద్భవః. తెలుగులో భవేద్భవ ఉంది, భవోద్భవ అని రాసుకోండి. భవేద్భవ అంటూ కరెక్ట్ ఉంది, తప్పు కాదు, భవోద్భవ బెటర్. ఇప్పుడు మూడు శరీరాల గురించి చెప్తున్నారు. దేహ, ఇంద్రియ, ప్రాణ, మనః చిదాత్మనాం సంఘాద్ అజస్రం పరివర్తతే ధియః. దేహ అంటే శరీరం, ఇంద్రియ అంటే ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాణి, పంచకర్మేంద్రియాణి ఇంద్రియాలు. తర్వాత మనస్సు, మనస్సు అంటే మనస్సు. చిదాత్మ ప్రాణ, ప్రాణ ఒకటి ఉంది మధ్యలో, ఐదు ప్రాణాలు. మనః మనస్సు, చిదాత్మన అంటే ప్రతిబింబ చైతన్యం. చిదాత్మనాం అంటే ప్రతిబింబ చైతన్యం. చిదాత్మనాం సంఘాతం అజస్రం పరివర్తతే ధియః. ధియః వృత్తి, ఆ మూడో లైన్ లో ఉన్నటువంటి వృత్తిని కూడా ఆ ధియః వృత్తితో కలుపుకోవాలి. ధియః వృత్తి. వృత్తి అంటే ఇక్కడ అహంకారం అని పేరు. ధియః వృత్తి అంటే అహంకార, నేను అహంకారము. నేను అన్నప్పుడు ఈ అహంకారాన్ని తీసుకుంటాం మనం. ఈ ధర్మాలన్నీ కూడా దేహ, ఇంద్రియ, ప్రాణ, మనస్సిదాత్మనాం సంఘాత అంటే కలయిక. సంఘాత, సంఘాత్ మీన్స్ వాటి యొక్క కలయిక వలన. అజస్రం ఎల్ల వేళల, ఎప్పుడు, సదా. ధియః వృత్తి, ధియః వృత్తి అంటే ఈ బుద్ధిలో ఉన్నటువంటి వృత్తి అంటే ఆలోచనలు పరివర్తతే మారుతూ ఉంటాయి. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణ ఇవన్నీ కూడా ఈ మనస్సు బుద్ధిలో మారుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటుంది. ఏం మార్పు చెందుతుంది? ఈ యొక్క శరీరానికి సంబంధించిన ధర్మాలు ఉన్నాయి, ధర్మ అధ్యాస, ధర్మీ అధ్యాస రెండు. ముందు శరీరానికి తీసుకుందాం. దేహ, దేహ అంటే ఈ యొక్క స్థూల శరీరం ఉంది కదా, ఈ స్థూల శరీరానికి హైట్ వెయిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ధర్మి అంటారు. దీనికి గుణాలు ఉన్నాయి. ఏమేమి గుణాలు ఉన్నాయి? పుట్టిగా ఉండడం, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఈ శరీరానికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ ధర్మాలు, ధర్మాలు ఫస్ట్ శరీరాన్ని నేను అనుకోవడం ధర్మాధ్యాస, ధర్మి అధ్యాస. ఈ శరీరాన్ని నేనే అనుకోవడమే ధర్మ అధ్యాస. ఆ శరీరానికి ఉన్న ధర్మాలన్నీ కూడా నావే అనుకుంటే ఈ శరీరానికి ముసలితనం ఉందా లేదా? నేను ముసలివాడిని అవుతున్నాను అంటాడు. అది ఎవరి ధర్మం? స్థూల శరీర ధర్మం, దేహ ధర్మం. ఆ ధర్మాన్ని కూడా తనకే తీసుకున్నాడు. ఇందాక దేహం నేను అనుకోవడం వల్ల ఆ శరీరానికి ఉన్నటువంటి వ్యాధి, నాకు పంటి నొప్పి వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, ఆ శరీర ధర్మాలని కూడా నాదిగా తీసుకుంటాను. ముసలితనం శరీర ధర్మం, వ్యాధి శరీర ధర్మం, మరణం ఈ శరీర నేను మరణిస్తాను అంటాడు. మరి నేను మరణిస్తానంటావేమిటి? శరీరం మరణిస్తుందని కదా చెప్పాలి అంటే, నేను శరీరాన్నే కదా, ఎవరన్నా అంటున్నాడా నా శరీరం మరణిస్తుంది అన్నాడు, నేను చచ్చిపోతున్నాను అందరిని పిలవంటాడు. పాపం ఆయన శాంతిగా పోవడానికి అందరూ ప్రార్థన చేయండి అంటాడు. ఆ శరీరానికి మరణ ధర్మం శరీర ధర్మం. శరీరం నేను అనుకోవడం వల్ల ఆ మరణ ధర్మాన్ని, శరీరానికి సంబంధించిన మరణ ధర్మాన్ని కూడా నాదిగా తీసుకొని నేనేం చెప్తున్నాను, నేను మరణిస్తున్నాను, నేను మరణిస్తాను అంటాడు. నేను వ్యాధితో బాధపడుతున్నాను, నాకు ముసలితనం వచ్చింది, నేను ముసలివాణ్ణి, నేను యువకుణ్ణి, నేను పిల్లవాణ్ణి, నేను నవవయస్కుణ్ణి అంటాడు. ఇవన్నీ ఎవరి ధర్మాలండి చెప్పండి మీరు? కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతి అజోహ్యోయం అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అచ్చేద్యోయం అదాహ్యోయం. ఈ శరీరానికి ఏమైనా సరే నాకు ఏమీ కాదు, నేను ఈ శరీరాన్ని కాదు. కానీ అలా చెప్తున్నావా మనం? నేను ముసలివాడినైనా అంటాడు, నాకు వ్యాధి వచ్చిందంటాడు, నేను మరణిస్తాను, ఎక్కడ మరణిస్తానో, ఎప్పుడు పోతానో, ఎట్లా పోతానో తెలీదు, పిల్లవాడేమో అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడొస్తాడో తెలీదు, లేకపోతే ఇంత దూరంలో ఉన్నాడు, అంత దూరంలో ఉన్నాడు అంటాడు. పిల్లవాడు పక్కన ఉన్నా కూడా ఆఫీసుకు పోతే నేనేం చేసేది అంటాడు. అందుకని మరి ఆఫీసుకు పోవాకరా, ఇక్కడే ఉండు అంటాడు. అంటే ఏమిటి అర్థం? శరీరాన్ని తాననుకొని, శరీర ధర్మాలైనటువంటి ముసలితనము, వ్యాధి, మరణాలు కూడా తనకే అనుకొని చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాడు? ఈ విధంగా చెప్తాడు. ఇంకింతకంటే ప్రూఫ్ ఏం కావాలి వీడి అజ్ఞానానికి? చెప్తున్నారు అదే అగ్ని లక్షణ అన్నారు. ఇది ఒక అజ్ఞానానికి లక్షణం అండి అన్నాడు. అలా చెప్పే వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నట్టే కదా. కానీ మనం ఏం చెప్పాలి? ఏమండి ఈ శరీరం ముసలిదైపోతున్నది అని చెప్పొద్దు. అలా చెప్పండి ఇక నుంచి, శరీరం ముసలిదైపోతున్నది పాప పాప పాపం పాపం అంటే కంపాషన్. పాపం శరీరానికి ఏదో బాధ వచ్చినట్టుంది. శరీరానికి పోయిన వారం ఏదో బాధపడింది పాపం, తలనొప్పి వచ్చి వామిట్ అయ్యి స్టూడెంట్స్ అందరినీ భయపెట్టి బాధపడింది అన్నాడు. కొంతకాలానికి ఇదే ఉంది, కాలగర్భంలో కలిసిపోతుంది. ఇట్లా కదా చెప్పాలి? ఇలా చెప్పాలా, అలా చెప్పాలా? ఇలా చెప్పాలి. ఇలా చెప్పమని చెప్తున్నారు రాముని వారు. దేహ ఇంద్రియ, ఇంద్రియాలకు సంబంధించినవి. కళ్ళు బాగా కనపట్టలేదనో, ముక్కు వాసన పనిచేయడం లేదండి, జలుబు చేస్తే ఏం పని చేస్తుంది, ఉత్తరా చెవులు వినపట్టలేదంటాడు. విషయం పెట్టుకున్నా వినపట్టలేదండి అన్నాడు. చెవులు వినపట్టలేదు, కళ్ళు కనపట్టలేదు, ముక్కు వాసన తెలియడం లేదు, నాలుగు పని రుచి తెలుస్తుంది అంటే అది తెలియడం లేదు, నాకు రుచి తెలియడం లేదు అంటాడు. ఏమని చెప్పాలి, నా నాలుక మీద రుచి పోయిందండి అని చెప్పొద్దు. కానీ మనం ఏం చెప్తున్నాం, అసలు రుచి తెలియడం లేదని డాక్టర్ గారు నాకేదన్నా టానిక్ ఇవ్వండి అంటాడు. ఈ శరీరానికి కొంచెం ఏదైనా టానిక్ ఇవ్వండి, దీనికి నాలుకకి రుచి తెలియడం లేదనే చెప్పాలి. అట్లా చెప్పట్లేదు కదా మనం. ఇంద్రియాలు ఇవన్నీ కర్మేంద్రియాలు, ఏదైనా చెయ్యి పనిచేయడం లేదండి అంటాడు, చెయ్యి తిమ్మిరిగా ఉంది అంటాడు. చెయ్యి పనిచేయడం లేదు, దాని ధర్మం అది, అది నీ ధర్మం కాదు. కాలు నొప్పిగా ఉంది, నా కాలు నొప్పిగా ఉంది అంటాడు. కాలు నువ్వు కాదు కదా, కాలుకి పాపం నొప్పిగా ఉంది అలా. ఎంతకే మాట్లాడుతున్నామో అనుకుంటాం మనం, శాస్త్రం మనల్ని చూసి నవ్వుతుంది. దేహ ఇంద్రియ తర్వాత ప్రాణం, ప్రాణం చెప్పక్కర్లేదు. నా శ్వాస రావడం లేదండి బాగా అన్నారు. అక్కడ హాస్పిటల్ ఐసీయూలో పెడతారు వెంటిలేటర్స్ పెట్టి, మనకి వాళ్లే పంపిస్తారు, మనమే పంపిస్తారు. ఎందుకంటే గాలి తీసుకోలేకపోతున్నానండి అంటాడు. గాలి నువ్వు తీసుకోలేకపోతున్నావా, శరీరం తీసుకోలేకపోతున్నదా? శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు తీసుకోలేకపోతున్నాయి గాలి, నువ్వు కాదు. కానీ మనం ఏం చెప్తాం, ఊపిరి ఆటం లేదు. ఊపిరి ఎవరికి ఆటం లేదురా, ఊపిరి అంటే శరీరానికి, శ్వాసకోశానికి ఊపిరి తీసుకునే శక్తి లేకుండా పోయింది. అది శరీర ధర్మమే కాని నాది కాదు. ప్రాణధర్మాన్ని నేను తీసుకున్నాను, మరి నా ప్రాణం తీయవాగురా అంటాడు. నువ్వు ప్రాణానికి కాదు కదా, ప్రాణం తీయడం ఏమిటి? నా ప్రాణం తీయవాగురా అంటాడు. నా ప్రాణం అంటావేమిటి? నువ్వు ప్రాణానికి కాదుగా తీస్తే ఏమైంది, పోతే పోయి అంటాడు. అట్లా కాకుండా ఇంకోటి అంటాం, వాడు నా ఆరో ప్రాణం అండి, వాడు నా ఆరో ప్రాణం అండి, మా మనవడు నాకు ఆరో ప్రాణం అన్నాడు. అబ్బాయి ఏమైంది, అబ్బాయి ఆరో ప్రాణం కాదు, కోడలు వచ్చిన తర్వాత అబ్బాయి, కోడలు వచ్చిన తర్వాత అబ్బాయి, మనవడు ఆరో ప్రాణం అన్నాడు. నా ఆరో ప్రాణం అంటే ఏమిటి అర్థం? ప్రాణం అది జడం, ఇంద్రియాలు జడం, దేహం జడం, ఇవన్నీ జడమే కదా. నువ్వు అవి ఎందుకు అనుకుంటున్నావంటే అదే కదండి మాయ అంటే, దాని గొప్పతనం. ఇంకా ఆగలేదు, అయిపోలేదు. దేహ ఇంద్రియ ప్రాణ మనస్సు, మనస్సును చూసారా? ఇంకా దాని సంగతి చెప్పాలా? ఎందు మనస్సు కొంచెం నలతగా ఉందండి, నాకేం బాగలేదు అంటాడు. నాకేం బాగలేదంటే మనసుకు బాగలేదని కదా చెప్పాలి. నా మనస్సుకి కొంచెం డిప్రెషన్ వచ్చింది అని చెప్పాలి. నాకు డిప్రెషన్ వచ్చిందంటాడు. నా మనస్సుకి కొంచెం డిప్రెషన్ వచ్చింది అండి అన్నాడు. అంటే మనస్సుకి డిప్రెషన్ వచ్చిందని ఎవరు తెలుసుకునేవాడు వేరు, మనస్సు వేరు. అంతేగాని నాకు డిప్రెషన్ వచ్చిందని అనకూడదు. ఎందుకంటున్నాం మనం, మనస్సుతో ఒకటైపోయినాం. సాదాత్మ్యం ధర్మ అధ్యాస ధర్మి అధ్యాస, దాని యొక్క గుణాలు కూడా నేను తీసుకున్నాను. అందుకని మనసులో కోపం, తాపం, ఈర్ష, అసూయ, డిప్రెషన్, సప్రెషన్, అప్రెషన్ అన్నీ ఉంటాయి. మీరు దాన్ని మార్చలేరు. మరి ఏమిటండి చెయ్యాలంటే, అది నేను కాదు అని చెప్పి అట్లా చూస్తూ ఉండు, అంతే. ఇంకేం చేయలేం, అవన్నీ జరుగుతూ ఉంటాయి మనస్సులో. ఈ కాసేపు ఉంటుంది, ఎప్పుడు డిప్రెషన్ గానే ఉంటుందో అది లేదు, మళ్ళీ కాసేపు వస్తే ఇంకా దానికి అంతే ఉండదు, ఆనందమో ఆనందం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మారుతూ, ఊసర వెళ్ళిలాగా మారుతుంది అది. ఊసర వెళ్ళి చూసారా, రంగులు మారుస్తూ ఉంటుంది. మన మనస్సు కూడా అంతే, మనకే ఒక్కొక్కసారి ఓ రకంగా అనిపిస్తుంది, ఏమిటి పాడు ఈ మనసు ఇట్లా మారుతూ ఉండే, నిన్న బాగానే ఉన్నాను కదా, ఇంతలోకి ఎందుకు ఇట్లా బిహేవ్ చేశాను, ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నాను వీడందరి చేత అని అనిపిస్తుంది. మళ్ళీ మంచివాడైపోతారు కాసేపటి, మళ్ళీ రేపు చూడండి, మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ మారిపోతాడు. ఇది ఒకరోజు కదా, అంతులేని కథ, అంతులేని కథ అన్నారు. మనస్సు ప్రాణ ఇంద్రియ చిదాత్మన అంటే అవన్నీ కూడా సంఘాత, ప్రతిబింబ చైతన్యం ఉంది కదా అహంకారం, ఈ అహంకారం వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈ అహంకారం ఏమనుకుంటుంది, ఇది నేనే నావే అనుకుంటున్నది. ఆ చిత్తును మర్చిపోయింది, చిరాభాసాన్ని పట్టుకుంది. ఆ పట్టుకొని బాధపడుతోంది. అవసరమా ఇవన్నీ? రాములు వారు చెప్తున్నారు అవన్నీ అవసరం లేదు. పరివర్తతే భియః వృత్తిః, ఇవన్నీ కూడా మనసులో ఉన్నటువంటి మార్పుల వల్ల వస్తున్నటువంటి ఇవన్నీ లక్షణాలు. తమో మూలతయా అగ్ని లక్షణ, ఇలా అనిపించడానికి కారణం ఏమిటండి? అసలు ఈ ఇంద్రియాలు శరీరానికి మనసుకి బుద్ధికి ఉన్నవన్నీ లక్షణాలు అని చెప్పి నావని నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే ఒకటే కారణం, తమో మూల. తమో మూల అంటే మూలా విద్య. తమో మూల అంటే మూలా విద్య, రూట్ కాజ్ ఇగ్నరెన్స్, ఆత్మ అజ్ఞానం. రామగీత చదవకపోవడమే కారణం, భగవద్గీత చదవకపోవడమే కారణం, మాండోత్యోపనిషత్తు చదవకపోవడమే కారణం, మూలా విద్య. అగ్ని లక్షణ, అగ్ని లక్షణ అంటే తూలా విద్య, తూలా విద్య అంటారు. యావద్ భవేత్ తావత్ అసౌ భవోద్భవః, ఈ విధమైన ఆలోచన నీకు ఎంత కాలం అయితే ఉంటుందో, శరీరానికి ఉన్న బాధలు మనస్సువి ఇంద్రియాలు ఇవన్నీ కూడా నేవే నావేని అనుకుంటూ ఉంటావు చూసావా, ఎంత కాలం అయితే నీకు ఉంటుందో అంతకాలం నీకు జనన మరణాలు ఉంటాయి. భవ ఉద్భవ, మరలా పుట్టడం చనిపోవడం పుట్టడం సాకు, పుట్టుకలతోనే సరిపోతుంది ఇవన్నీ ఉన్నంతసేపు. అప్పుడే ఈ సావు పుట్టుకలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జింహే నచ ఘ్రాణ నేత్రే నచ ప్రాణ సంజ్ఞోన వై పంచవాయుః, నేను ప్రాణాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఇంద్రియాలు కాదు, ఇవన్నిటినీ ఈ జడ శరీర ఇంద్రియ మన బుద్ధి అన్నిటినీ కూడా పనిచేయించేవాడిని ఆత్మ చైతన్యాన్ని నేను అని తెలుసుకున్న వాడికి సంసారం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. కనుకేం చేయాలి? వచ్చే వారం మళ్ళీ రావాలి క్లాస్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.